నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా. అందుని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. నీ అనాథ సంకల్పము అని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా రక్షణ సాక్ష్యాన్ని ప్రభువా నీ ప్రియ బిడ్డలతో పంచుకొనుచుండగా మీరు సహాయం దయచేయండి, నీ ఆత్మతో నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు కేవి రెడ్డి. నేను ఈస్ట్ గోదావరి ప్రొబిషనల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. నా జీవితంలో ఏం జరిగిందో నేను నా రక్షణ సాక్ష్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. నేను డిపార్ట్మెంట్ కి రాక మునుపు నా జీవితము మాది అమలాపురం దగ్గర ఒక గ్రామము నిమ్మకాయల కొత్తపల్లి. నేను నా తల్లిదండ్రులకు పెద్దవాడును. అయితే నేను హై స్కూల్ వరకు మా ఊర్లో అనగా కాట్రేని కోన జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను 9th క్లాస్ వరకు. తదుపరి నేను మా చిన్నాయనలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, విశాఖపట్నంలో ఏఆర్ కానిస్టేబుల్ గా ఉండేవారు సత్యం గారు అని. 10th క్లాస్ అయిన దగ్గర చదువుకుందాం అని చెప్పేసి వెళ్లి విశాఖపట్నంలో చదువుకున్నాను 10th క్లాస్. తర్వాత మరలా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మరలా మా ఊరు రావడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అమలాపురంలో ఎస్కేబిఆర్ కాలేజీలో చదువుకుంటున్నాను. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను అనమాట. నేను 2nd ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా యొక్క హాస్టల్లో మా సీనియర్ అతను డిగ్రీ ఫైనల్ ఇయర్ అనమాట, బైబిల్ చదువుకునేవాడు, రోజు బైబిల్ చదువుకుని ఉండేవాడు అనమాట హాస్టల్. ఒకరోజు నేను ఈయన బైబిల్ చదువుతున్నాడు, ఈయనకి పని పాట ఏమి లేదు ఇక్కడ హాస్టల్లో ఉంటూ బైబిల్ చదువుతున్నాడని చెప్పేసి నేను దాని మీద నా దృష్టి మళ్లించానమాట. నేను 2nd ఇయర్ ఇంటర్మీడియట్ లో ఉంటుండగానే ఈ సంఘటన జరిగింది. అందరూ కాలేజీకి వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని ఉండిపోయాను హాస్టల్లో. ఈ బైబిల్ని ఎలాగైనా సరే ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి ఆలోచన చేశాను చాలా గట్టిగా. తద్వారా నేను ఉండిపోయాను హాస్టల్లోనే, అందరూ వెళ్ళిపోయారు. సాయంకాలం టైంలో ఒక 5 గంటల సమయంలో ఆయన రూమ్కి వెళ్ళి ఒక ట్రంక్కి తాళం వేసి ఉంది, ఆ తాళం పగలగొట్టి ఆ బైబిల్ తీసుకున్నాను నేను. నేను ఎప్పుడు బైబిల్ లోపల ఏముంటుందో నాకు తెలీదు, ఏమి రాసి ఉంటుందో నాకు తెలీదు. నేను ఎప్పుడు బైబిల్ లోపల ఎప్పుడు చదవలేదు బైబిల్ని ఎప్పుడు కూడా. అలాగని చెప్పేసి నా కుటుంబ నేపథ్యం కూడా క్రైస్తవ నేపథ్యం ఏమీ లేదు, సాధారణమైన కుటుంబం, పేద కుటుంబం, రెక్కలాడితే గాని డొక్కాడినటువంటి పరిస్థితి. కాబట్టి క్రైస్తవ నేపథ్యము లేదు. సరే నేను ఆ బైబిల్ తీసుకున్నాను బైబిల్ తీసుకుని మరి అక్కడే అమలాపురం మన మా ఎస్కేబిఆర్ కాలేజ్కి 1 కిలోమీటర్ దూరంలో కొంకాపల్లి అని ఒక ఊరు ఉంటుంది రోడ్డు పక్కనే, ఆ బీసీ హాస్టల్ వెనకాల ఒక శ్మశాన వాటికి ఉంటుంది. నాకు మంచి ప్రేరణ వస్తుంది, నా ఆలోచన తగ్గట్టుగానే ఈ బైబిల్ని ఆ శ్మశాన వాటికి తీసుకెళ్తే మంచిదని చెప్పేసి 5:15 ఆ సమయానికి నేను ఈ బైబిల్ తీసుకుని శ్మశాన వాటికి వెళ్ళాను. సరే అక్కడ అనుకోకుండగానే శ్మశాన వాటికలో ఒక శవాన్ని కాల్ చేసి ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉందనమాట. అక్కడ ఆ మంట కొంచెం నిప్పులు ఉన్నాయి, కొంచెం భయపడుతున్నాను ఈవినింగ్ టైం కాబట్టి, శ్మశాన వాటికి కాబట్టి. అప్పటికి నా వయసు చిన్నది, ఒక 21 ఇయర్స్ ఉంటాయి కాబట్టి 18 సంవత్సరాలు అలా ఉంటుంది. భయపడుతున్నాను, భయపడుతూ భయపడుతూనే నేను ఆ బైబిల్ని ఆ మంటలో వేశాను. అయితే అది కాలట్లేదు, అది పూర్తిగా కాలిపోతే బాగుంటుందని ఆలోచన చేస్తున్న సమయంలో ఆ బైబిల్కి ఇరువైపులా మరి ప్లాస్టిక్ అట్టుంటది కాబట్టి త్వరగా కాలట్లేదు. నేను మరలా కాస్త ధైర్యం తెచ్చుకుని ఆ బైబిల్ని ఉన్నటువంటి అట్ట పైకి తీసేసి కొన్ని పేజీలు ముందు భాగంలోని కొన్ని పేజీలు వెనక భాగంలో చించి శ్మశాన వాటికలో బైబిల్ తగలబెట్టాను. అయిపోయింది. భయం భయంతో నేను నా రూమ్కి వచ్చేసాను. యథావిధిగా మళ్ళీ అవదే పడుకోవడం అందరం జరిగింది. ఆ బైబిల్ గల వ్యక్తి పేరు కుసుమ సత్యనారాయణ, అమలాపురం దగ్గర ఒక ఊరన్నమాట, అది కూడా విలేజే. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే రోజు స్నానం చేసి బైబిల్ చదువుకునే అలవాటు అనమాట. ఆ రోజు బైబిల్ నేను మళ్ళా అది నొక్కుడు కప్పు కాబట్టి ఆ కప్పని మళ్ళా సెట్ చేసి పెట్టేశాను. ఆయన బైబిల్ చూశారు, బైబిల్ కనిపించలేదు, కొంచెం తొందరపడుతున్నాడు. నేను గమనిస్తున్నాను అనమాట ఈయన ఏం చేస్తారో. రోజు బైబిల్ చదివారు కదా, ఈ రోజు బైబిల్ లేదు. అలాంటి సమయంలో ఆయన నా రూమ్ కూడా వచ్చారు, పక్క రూమ్కి వచ్చి వెతుకుతున్నారు. అంతని పుస్తకాలు తీసి అటు ఇటు అటు ఇటు వెతుకుతున్నారు, అటు ఇటు అన్ని రూమ్ తిరిగేస్తానమాట. నేనే అడిగానని ఏంటండి వెతుకుతున్నారంటే, ఎవరో నా బైబిల్ దాచేశారండి, మీ బైబిల్ ఎవరు దాస్తారండి, ఎక్కడ ఉంటుందో చూసుకోండి అని అన్ని నేను అంటున్నాను. లేదు బ్రదర్, అంతా చూశాను, కనిపించడం లేదు. నేను మనసులో ఆనందిస్తున్నాను అనమాట, ఇంకెక్కడ ఉంది నీ బైబిల్, శ్మశాన వాటికలో కాలి బూడిదైపోయింది అని చెప్పేసి నేను చాలా సంతోషంగా ఉన్నాను మనసులోని. నేను చేసినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితి అందు ఆనందిస్తూ ఉన్నాను. సరే కొంతసేపు అయిపోయింది, ఆయన చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఆ సంవత్సరం అలాగే నేను ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చాను. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కొన్ని సబ్జెక్టులు ఉండిపోయి ఫెయిల్ అయిపోయాను నేను. మాది పేద కుటుంబాన్ని ముందుగానే చెప్పినట్లుగానే ఫెయిల్ అయిపోయాను. అయితే కొన్ని నెలలు గడిచిన తర్వాత నేను ఈ బైబిల్ తగలబెట్టేసానని చెప్పేసి మర్చిపోయాను నేను. ఆ రోజుకి నేను దాన్ని తగలబెట్టేశాను, అందరితోటి నేను రోజు బైబిల్ తగలబెట్టేశానని ఏమీ గుర్తుపెట్టుకోలేదు. సరే నా జీవితానికి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు కాబట్టి 85-87 నేను ఇంటర్మీడియట్. 88 సంవత్సరంలో నేను మా చిన్నాయన గారు విశాఖపట్నం రూరల్ ఎస్పీ గారి దగ్గర కొన్ని కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయి బాబు, రమ్మని నాకు ఫోన్ చేస్తే వెళ్ళాను. వెళ్ళి అప్లై చేసేలా అప్పుడు, అప్పట్లో మనకి ఓపెన్ రిక్రూట్మెంట్ కాదు, అప్లై చేస్తే వారు తర్వాత పిలిచేవారు అలా నా రోజున రమ్మని. అలా నేను అప్లై చేశాను ఆ పోస్ట్కి. తర్వాత నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పేసి. అప్పుడు రూరల్ ఎస్పీ గారి దగ్గర హాజరయ్యాను నేను. ఆగస్టు 1988 ఆగస్టు 24 విశాఖపట్నం రూరల్ ఎస్పీ గారి దగ్గర నా జీవితానికి సంబంధించి ఏదో బ్రతుకుదేరు కావాలి కాబట్టి ఈ ఉద్యోగం నాకు కావాలని చెప్పేసి చాలా ఆశతోటి వెళ్ళాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు పేదవారు, నా వెనకాల ఇంకా 4 వ్యక్తులు ఉన్నారు, కుటుంబ పోషణ అవసరం, మనం ఏదో చేయాలని చెప్పేసి. పైగా మా చిన్నాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండటం వలన వాళ్ళు ఏదో సాయం చేస్తారని చెప్పేసి నేను వెళ్ళాను. మా చిన్నాన్నగారు మా చిన్నమ్మ సంరక్షణలో ఎక్కువ ఉండేవాడిని నేను చిన్నప్పటి నుంచి. కొంచెం పేద కుటుంబము, పెద్ద కుటుంబము, మంది ఎక్కువ. హాజరైనప్పుడు చాలా మంది హాజరయ్యారు అక్కడ. నా వంతు వచ్చింది, ఎస్పీ గారి దగ్గర ఒక స్టాండ్ ఉంది, హైట్ స్టాండు, తర్వాత ఛాతి కొలుస్తున్నారు, ఆ రెండే. ఇంకా క్వాలిఫికేషన్స్ ఏంటంటే హైట్ ఉండాలి, ఛాతి ఉండాలి, అది సివిల్ కానిస్టేబుల్ పోస్టులు అనమాట. నా వంతు వచ్చినప్పుడు ఎస్పీ గారు అడిగారు, బాబు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అనేసి. సార్ అమలాపురం నుంచి వచ్చాను సార్ అన్నాను. రైట్, స్టాండ్ పెట్టారు, అయిపోయింది, హైట్ సరిపోయింది, ఛాతి కొలుస్తున్నారు, ఛాతి చుట్టుకోలత సరిపోవడం లేదు. నేను గాబరా పడుతున్నాను, అందరికి ఛాతి చుట్టుకోలత సరిపోయింది, నాకు సరిపోవట్లేదు, ఉద్యోగం రాదేమని చాలా సన్నంగా ఉండేవాడిని అప్పట్లో. తద్వారా నాకు 5-6 సార్లు అవకాశం ఇచ్చారు, అవి నేల దండిలు అవి కొట్టించి ఏమైనా బ్రీతింగ్ పిలిచినప్పుడు సరిపోతే తీసుకుందాం చెప్పేసి, కానీ సరిపోలేదు. సార్ అన్నారు, బాబు నీకు సారీ ఉద్యోగం లేదు, నీ ఛాతి సరిపోవట్లేదు, నెక్స్ట్ టైం చూద్దామని సార్. అప్పుడు నేను సార్ని ఎస్పీ గారితో మాట్లాడాను నేను, ఎందుకంటే సార్ నేను మేము చాలా పేదవాళ్ళం సార్, ఈ ఉద్యోగం ఇవ్వకపోతే నా వెనకాల నా సహోదరులు ఉన్నారు సార్, నా తమ్ముళ్ళు ఉన్నారు, ఎలాగైనా సరే ఈ ఉద్యోగం నాకు ఇవ్వండి, కాళ్ళు ఎలా పట్టినంతగా బ్రతిమలాడాను. సార్ ఒప్పుకోలేదు, చాలా బాధతో బయటకు వచ్చేసాను, మా చిన్నాన్న గారి దగ్గరికి వెళ్ళాను, రాలేదని బాధపడుతున్నాను. మా చిన్నాన్న గారు చెప్పారు, ఏదో ఏదో పోస్టులు పడ్డాయి, అప్లై చేస్తే వస్తాను, వచ్చావు రాలేదు, ఇంకా వాళ్ళంత వయసు ఉంది కదా వస్తుంది అని చెప్పారు. చాలా బాధ ఎక్కువైంది. మొదటిసారి ఉద్యోగం సంపాదిందాము, ఏదో కుటుంబానికి అండగా ఉందాము అనుకునేవాడిని. అలా కొంతకాలం మా చిన్నాన్న గారి దగ్గర, కొంతకాలం మా నాన్నగారి దగ్గర ఉండేవాడిని. మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు మా తల్లిదండ్రులకి సహకారిగా ఉండేవాడిని, పనిచేసేవాడిని, వాళ్ళకి వారు చెప్పినట్టుగా వినేవాడిని, అంత బాగానే ఉండేది. కానీ 1988 ఆగస్టు 24 నా జీవితంలో ఒక సమాధానం లేని పరిస్థితి. ఉద్యోగానికి వెళ్ళాను, సమాధానం లేదు. సరే మా చిన్నన్న గారు అన్నారు, నా దగ్గరే ఉండిపోరా నీకు ఉద్యోగం వచ్చినంత వరకు అన్నారు మా చిన్నమ్మ కూడా. సరే వాళ్ళ దగ్గర అలాగా ఉన్నాను నేను, ఇంకా నాకు వేరే పని లేదు. 88 నోటిఫికేషన్ అయిపోయింది, మళ్ళీ 89 నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఉద్యోగం సంపాదించాలి అనే ఆలోచన ఉంటుండే. మళ్ళీ 89 మళ్ళీ నోటిఫికేషన్ పడ్డది, ఉద్యోగం కిల్లాను. అప్పుడు కొంచెం నేను శారీరకంగా దృఢపరచబడ్డ ఉన్నాను, అన్నీ సరిపోయాయి. అప్పట్లో మనకి ఈ స్పోర్ట్స్ ఉండేది, ఒక రిటన్ టెస్ట్ ఉండేది, ఇంటర్వ్యూ కూడా ఉండేది. నేను ప్రతిసారి కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళేవాడిని, నేను వేరే దాని మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఎలాగైనా సరే పోలీసు ఉద్యోగంలో చేరాలని చెప్పేసి చాలా ఆసక్తి ఉండేది అనమాట. అంటే ఫ్యామిలీలో చాలా మంది పోలీసులు ఉన్నారు, మా చిన్నాయనలు పూర్వం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడం వలన మా బంధువుల్ని అందరినీ ఉద్యోగంలో చేర్చారు. తద్వారా నాకు కూడా ఆశ కలిగి ఎలాగైనా డిపార్ట్మెంట్ లో చేరాలని అనుకునేవాడిని. 89 అయిపోయింది, ఇంటర్వ్యూ చేశాను రాలేదు. 90 అయిపోయింది, ఇంటర్వ్యూ చేశాను, ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాను. ఈ లోపల మేము నర్సీపట్నంలో మా చిన్నాన్న గారు ఉండేవారు, నర్సీపట్నం రైటర్ గా ఉండేవారు ఆయన. కొంతమంది మన పోలీస్ కోర్సుకు వచ్చేవారు, ఔటర్స్ ఆ చుట్టుపక్కల గ్రౌండ్కి వచ్చి నాతో పాటు ఉండేవారు. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి నాతో ఒక ఫ్రెండ్ వచ్చేవారు, ఆయనకు ఉద్యోగం వచ్చేది, నాకు మాత్రం వచ్చేది కాదు. తర్వాత వాళ్ళు ఓదార్చేవారు నన్ను. అట్లా నా జీవితం జరుగుతుంది. 88, 89, 90, 91 అలా జరుగుతుంది. అలాంటి జరుగుతున్న సమయంలో నర్సీపట్నంలో నేను ఉంటున్నప్పుడు ఏసన్ గారి మీటింగ్స్ నర్సీపట్నంలో జరిగాయి. అప్పటికే మా చిన్నమ్మ ప్రభువుని తెలుసుకున్నారు. నర్సీపట్నం బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవారు ఆమె. చాలా మంచి మనస్తత్వం కలిగింది, ప్రభువుని ఎరగకముందు కూడా చాలా మంచి ప్రేమ కలిగింది. ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆమె ప్రేమ ఇంకా అధికంగా ఉండేది అనమాట. నేను బావగారి కొడుకుని సొంత కొడుకులా చూసేవారు నేను. యేసు ప్రభు గొప్ప దేవుడని ప్రపంచానికి తెలుసు బహుశా అనుకుంటాను, ఎందుకంటే యేసు నమ్ముకుంటే మేలు జరుగుతుంది అన్న ఒక నానుడి ఉంది. అలాగే మా చిన్నమ్మ కూడా యేసు ప్రభుని నమ్ముకోరా నీకు ఉద్యోగం వస్తుంది అని అప్పుడప్పుడు చెప్పేవారు, నేను పెద్దగా దృష్టి పెట్టేవాడిని కాదు. సరే అలా జరుగుతున్న తరుణంలో ఆ 1992 ఏసన్ గారు నర్సీపట్నంలో పోలీస్ గ్రౌండ్స్ లో మీటింగ్ జరుగుతుంది అనమాట. నేను పాటలు పాడుతున్నారు, సరే ఒకసారి చూద్దామని చెప్పేసి ఆ గ్రౌండ్ లోకి వెళ్ళాను. ఏసన్ గారు అప్పుడే వేదిక పైకి వచ్చారు. మరి ఆయన వాయిస్ మీకు అందరికీ తెలుసు కదా, ఒక కంచు కంఠంలాగా ఉంటుంది, ఒక సింహంలాగా గర్జిస్తుంటారు. చాలా గంభీరమైనటువంటి వర్తమానము, గంభీరమైనటువంటి పాటలు అక్కడ జరుగుతున్నాయి. సరే కదా గోళ మనకి పడట్లేదు, ఎందుకంటే నేను ఎప్పుడైతే బైబిల్ తగలబెట్టానో, నేను తగలబెట్టినప్పుడు అక్కడ ఎవరూ లేరు, శ్మశాన వాటికి మాత్రమే ఉన్నది. కానీ మన యేసయ్య చూశారు నన్ను, బైబిల్ తగలబెట్టినాం. బహుశా తల్లి గర్భంలో పెన్నంగా ఉన్నప్పుడే దాన్ని చూసి ఉంటారు. ఎందుకంటే మా కుటుంబంలో ప్రభు పట్ల ప్రభువులకు అందరూ వచ్చినప్పటికీ దేవుడిని అంటే ఎక్కువ ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాను. దేవుడు అంటే చాలా ఇష్టం నాకు, దేవుడు అంటే చాలా ప్రేమ. ఆయన నన్ను తల్లి గర్భంలో బహుశా ఆయన చూశారు నన్ను. అక్కడికి సరే అలా జరుగుతున్న తరుణంలో నేను ఈ మీటింగ్స్ చాలా గోలగోళ ఉన్నాయి మనకెందుకని చెప్పేసి ఒక రెండు అడుగులు మళ్ళా రోడ్ వైపు వచ్చేస్తున్నాను అనమాట. పోలీస్ స్టేషన్ మనకి రోడ్డు ప్రక్కనే ఉంటుంది, చింతపల్లి రోడ్ లో ఉంటుంది అది. కేసన్న గారు గట్టిగా అరుస్తున్నారు, దగ్గరగా అరుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతావు ఈ రాత్రి ప్రభు, ఈ మీటింగ్స్ నీ కొరకే, నీ జీవితాన్ని బాగు చేయడం కొరకే ఈ మీటింగ్స్ అని గట్టిగా అరుస్తున్నారు. సరే ఇంకా నేను నాకు అర్థం కాలేదు, సరే మనకెందులని చెప్పేసి నేను మరలా వెళ్ళిపోతున్నాను. మరలా గట్టిగా ఆయన క్యాచ్ వేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతావు ఈరోజు, రా వెనక్కి, ఈ మీటింగ్స్ నీ కొరకే అని చెప్పేసి చాలా బిగ్గరగా అరుస్తున్నారు సార్. అలాంటి పరిస్థితిలో నేను నాలో నా మనసులో ఏదో ఒక భయము ఆందోళన కలిగినట్లుగా అనిపించింది. చాలా జనాలు ఉన్నారు, కొంతమంది కుర్చీల్లో ఉన్నారు, కొంతమంది నేలను కూర్చుని ఉన్నారు. నేను కొంచెం స్పీడ్గా ఎవరన్నా చూస్తారేమో, లేకపోతే నాలో ఏదో ఒకటి తెలియని అజ్ఞానంతో త్వర త్వరగా వెళ్ళిపోయి ఆ గుంపులో కూర్చున్నాను. కూర్చున్న కాడి నుంచి నా కన్నుల నుంచి కన్నీరు కారుతుంది. ఏదో భారం, ఏదో తప్పు చేశాను, ఏదో చాలా తప్పు చేశాను నేను. దేవుడు ఎందుకో నన్ను ఎవరో కొట్టినట్లుగా, నన్ను ఎవరో గాయపరిచినట్లుగా చాలా హృదయంలోంచి బాధ ఏడుపు రూపంలో వస్తుంది అక్కడ. చాలా ఏడుస్తుందని ఆ ఏడుపు కూడా మళ్ళీ పక్కోళ్ళు చూస్తారేమంటగా నేను దాచుకొని కుమ్ములి కుమ్ములు ఎక్కడ ఏడుస్తున్నాను. ప్రభు ఒక జ్ఞాపకం చేశాడు అప్పుడు ప్రభు నాకు, నా గ్రంథాన్ని, నా పరిశుద్ధ గ్రంథాన్ని తగలబెట్టేశావు నీవు, నేను సర్వశక్తి గల దేవుడును, నా గ్రంథాన్ని తగలబెట్టేశావు నీవు అని చెప్పేసి పదే పదే. అప్పుడు నేను అనుకున్నాను, ఓవా తగలబెట్టేశాను నాయనా నా జీవితంలో. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా అసమాధానంతో ఉంది ప్రభా అని నేను కొంచెం నాకు తెలిసి తెలియని పదాలతోటి ప్రభు దగ్గర ఒప్పుకోవటం ప్రారంభించాను. అయితే దేవుడు అనుకున్న రీతిలో నాకు ఒక ప్రత్యత్తాపము, ఒక పక్క సంతోషంగా అనిపిస్తుంది నాకు. అయితే అక్కడ ఆ సమయంలో కొన్ని పాటలు, ఆ 92 సంవత్సరంలో మహోన్నతుడ నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత ఉన్నది, మూడు బారిన జీవితాన్ని సిగిరింపజేసే దేవుడవు, మారా అనుభవాన్ని మధురంగా మారుస్తావు అనే పాట, కొన్ని పాటలు నా ప్రాణ ప్రియుడవు నీవే, ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార, కొన్ని పాటలు చక్కగా నేను ఆ మీటింగ్స్ 3 డేస్ మీటింగ్స్ కి నేను కంప్లీట్ గా అటెండ్ అయ్యాను. మా అమ్మగారితో చెప్పాను, మా చిన్నమ్మ గారితో, ప్రభు నన్ను దర్శించారమ్మా, బైబిల్ తగలబెట్టేస్తాను నేను అని చెప్పినప్పుడు చాలా సంతోషించింది ఆమె. తర్వాత నాకు ఒక చిన్న బైబిల్ గ్రంథం ఇవ్వడం జరిగింది. ఆ 3 రోజులు మీటింగ్స్ కి అటెండ్ అయ్యాను నేను. నా జీవితంలో ఒకటే ఆలోచన, నాకు చదువు లేదు, సంధ్య లేదు, జీవితానికి పనికొచ్చేది ఏది లేదు, గొప్ప చదువు లేదు, ఇంటికి పెద్దవాణ్ణి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏ పని రాదు, ఎలాగైనా సరే ఈ పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయితే కనీసం ఈ విధంగా అయినా దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు అని ఒకటి ఆలోచన. అయితే దేవుడు ఆలోచన ఏంటంటే, నా గ్రంథాన్ని తగలబెట్టేశావు నువ్వు, నీ హృదయము చాలా చెడ్డది, భయంకరమైనది నా ఎదుట నీ హృదయం, నీవు నా ఎదుట సాగిలిపడాలి, నన్ను బ్రతిమలాడుకోవాలి, నీ కన్నీళ్లతో నా పాదాలు తుడవాలి అన్నట్టుగా ప్రభు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నా జీవితాన్ని ఆయన ఒక తీర్చిదిద్దుతారు. ప్రభువు తెలుసు నా జీవితాన్ని నన్ను ఎలాగా సరిచేయాలో. నా నేపథ్యమే క్రైస్తవ నేపథ్యం కాదు, బైబిల్ గ్రంథం గొప్పతనం గాని, అది ప్రపంచానికి ఉపయోగపడే ఒక దైవిక గ్రంథం అని గాని నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ గ్రంథాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో ప్రభువే నన్ను వెతకి పట్టుకుని ఆయన మొదట నన్ను ఎరిగి నన్ను దర్శించి నా యొక్క పాపము పరిశుద్ధ గ్రంథాన్ని తగలబెట్టేసినటువంటి పాపాన్ని ప్రభు జ్ఞాపకం చేసి నన్ను దర్శించడం ప్రారంభించాడు దేవుడు. మెల్లమెల్లగా నేను నా ఆశంతో ఒకటే, ప్రభు దర్శించినప్పటికీ నాకు ఉద్యోగం కావాలి, మనసులో మాత్రం ఉద్యోగం కావాలి. ఇలా జరుగుతున్న సంవత్సరాల్లో మరలా నోటిఫికేషన్ వచ్చింది 93 ఈ అప్పట్లో ఏపీఎస్పీ బెటాలియన్స్ లో అంతా పోలీసు చిల్డ్రన్స్ కొంచెం హవా సాగేది. మా చిన్నాన్నలో ఉండటం వల్ల కొంతమంది బంధువులు ఉండటం వల్ల వీళ్ళు ఏం చేసారంటే నన్ను నోటిఫికేషన్ వచ్చినప్పుడు బెటాలియన్స్ లో అయితే రాత్రి 3 తీసుకెళ్లి లైన్ లో పెట్టేసేవారు. నువ్వెక్కడే ఉంటరా అని చెప్పేసి ఆ కమాండెంట్ గారి కుర్చీ దగ్గరే ఫస్ట్ నిలబెట్టేశారు అనమాట. నేను చాలా గొప్పగా ఫీల్ అయిపోయాను. ఇంకా ఫస్ట్ నేను తెల్లరినప్పటికీ సెలెక్ట్ అయిపోతాను, ఉద్యోగం పొందేస్తాను అన్నంతగా చాలా ఆనంద పడిపోయేవాడిని. అలాగనే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చేవారు ఉద్యోగాలకి. వాళ్ళ చెట్ల కింద రోడ్ల కింద పడుకుని ఇబ్బందులు పడితే నేను మా చిన్న ఉన్నాడు కదని చెప్పేసి ఒక చిన్న అహంతో ఉండేవాడిని. 8:30-9 నాకు అయిపోయింది నిజంగానే, ఎందుకంటే అక్కడ అర్ధరాత్రిగా నిలబెట్టి సో తీసుకెళ్లి మరలా ఎంట్రీ వచ్చేది, మరలా పోయేది. అలాగా నా జీవితంలో 1988 మొదలుపెట్టిన నా జీవితము, నా హృదయం ఏదైతే ఆలోచన ఉందో ఉద్యోగం పొందాలని చెప్పి దాదాపుగా 7 ప్రభువు నన్ను దీవించలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా అసమాధానమే, ఏ విషయంలో ఉద్యోగ విషయంలోనే. కానీ ప్రభు ఎప్పుడైతే నన్ను దర్శించారో, గ్రంథాన్ని తగలబెట్టేశాను, ప్రభు నన్ను దర్శించారు. అక్కడి నుంచి నర్సీపట్నం నుంచి మాకు దేవరపల్లికి బదిలైంది, విశాఖపట్నం రూరల్ జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ మా చిన్న గారి. అక్కడికి వచ్చిన తర్వాత నేను అప్పట్లో దేవరపల్లిలో ఒక చర్చ్ ఉండేది, మేడగది ప్రార్థన మందిరం అని, అప్పర్ రూమ్ ఫెలోషిప్, అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ యు ఆశీర్వాదం గారని ఆయన అప్పటికే, ఎలాగైతే ఇప్పుడు మన దైవజనులు మహేష్ సార్ ఎలాగైతే ఉద్యోగులకి సేవ చేస్తున్నారో, ఆయన అలాగా డాక్యూట్లో ఒక ఉన్నతమైన పదవిని విడిచిపెట్టి అక్కడ సేవలో ఉండేవారు. నేను ముందుగానే కొంచెం దేవుని తెలుసుకుంటాం వల్ల, నాకు పరిచయం అవడం వల్ల, నాలో ఆసక్తిని చూసి సార్ నా పరిస్థితి ఇది సార్ అంటే, ఏం పర్వాలేదు తమ్ముడు, ప్రభు నేను దీవిస్తాడని చెప్పేసి వారి సేవలో నేను 1993-95 ఉద్యోగం వచ్చినంత వరకు కూడా వారితో పాటు దేవరపల్లి ఉండేవాడిని. అట్ ద సేమ్ టైం ఏం చేసేవాడంటే, అప్పట్లోనే దినకరణ గారికి ఎక్కువ ఉత్తరాలు రాసేవారు ప్రజలందరూ కూడా, వారి సమస్యలను బట్టి, వారి అసమాధానాన్ని బట్టి, వారి అనారోగ్యాన్ని బట్టి, అశాంతిని బట్టి, ఏదైనా సరే ఉత్తరాలు ఎక్కువ జీసస్ కాల్స్కి వెళ్ళేది. నేను కూడా ఏం చేసేవాడంటే కూర్చుని ఆలోచించి చాలా ఉత్తరాలు రాసేవాడిని. ఉత్తరాలు రాసిన తర్వాత ఎప్పుడు మళ్ళీ సమాధానం వస్తుందని చూసేవాడిని. అప్పట్లో ప్రతి ఉత్తరానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దినకరణ్ సార్ ఉత్తరం రాస్తే మళ్ళీ వెంటనే సమాధానం ఇచ్చేవారు. లాస్ట్ లోని నాకు ఒక ఉత్తరం రాశారాయన, నా ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్చు, సౌఖ్యంగా ఉంటాం అని రాశారు. చాలా సంతోషం అనిపించింది, చాలా తగ్గ ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని బట్టి ఈ ఉద్యోగం బాధ తగ్గింది. సరే నెక్స్ట్ ఇది వస్తుందిగా చూద్దామని అలా నా జీవితం ఆత్మీయంగా వర్ధిల్లుతుంది ప్రభువులని. ఒక సేవకుడిని చేతిలో ఉన్నాను, ఒక ప్రక్కేమో దినకరణ్ గారికి ఉత్తరాలు రాస్తున్నాను, పాటలు పాడుతున్నాను. ఆ సేవకుడు ఇప్పుడు ఎలాగైతే మన దైవజనులు మహేశారు, ఒక్కొక్కరిని వలవేసి దేవుడు ఎలాగ మనుషులు పట్టే జాగ్రత్తగా చేశారో, ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేక మంది బిడ్డలను పురుగొల్పడానికి, వారిని ప్రోత్సహించడానికి, పాపంలో చెడిపోకుండా ఉండటానికి ఏ విధంగా అయితే మన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి బిడ్డలందరి పక్షంగా ఆయన ఒక మంచి విరోచితమైన పోరాటం చేస్తున్నారో, అలాగే నాకు దైవజనులు యు ఆశీర్వాదం గారు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే బ్రదర్ కేవీ రెడ్డి మన మధ్యలో ఉన్నారు, ఒక పాట పాడతారు. చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా, గొప్పవారు ఉన్నప్పుడు కూడా, లేకపోతే ఒక 5 వాక్యం పంచుకుంటారు. అలా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఈ దినము నేను ఎలాగా మీ మధ్యలో నిలబడి ఇలా సాక్ష్యం పంచుకుంటున్నానంటే ఆయన యొక్క నాకు సపోర్ట్ ఎంతో ఉండేది అనమాట. దేవుడు అలాగా నన్ను నడిపిస్తున్న తరుణంలో నా బ్రతుకుని కంప్లీట్ గా ప్రభుకు అప్పగించాను. నా పాపాలన్నీ ఒప్పుకున్నాను ప్రభు దగ్గర. బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టేయడమే కాదు, నా హృదయము అన్నిటికంటే ఘోరమైనదని, వ్యాధి కలదని, మనిషి తలంపులు కేవలం చెడ్డవని, ఏమేమైతే ప్రభువు దర్శించి ఆ బైబిల్ గ్రంథాన్ని శ్రద్ధగా చదవటంలో గాని, నోట్స్ పెట్టి రాసుకుని అవన్నీ దేవుడు కొంచెం జ్ఞానాన్ని ఇచ్చాడు. అలా నా జీవితం ప్రభులో కొనసాగుతుందన్నమాట. అలా సంవత్సరాలు తరబడుతున్న దేవుడు అనేక దర్శనాల ద్వారా, అనేక కళల ద్వారా దేవుడు నా జీవితం ఎలా ఉండబోతుందో, ఒక వ్యక్తి ఎందుకు పనికిరాని వాడు, ఒక చదువు గాని ఏమీ లేదు, నిరుపయోగంగా ఉన్నటువంటి వ్యక్తిని సర్వశక్తుడైనటువంటి దేవుడు దర్శించినప్పుడు, దేవుడు ఒక్కొక్కసారి కొంతమంది జీవితంలో మేలు చేస్తారు, లేకపోతే ఏదైనా ఆయన ఒక్క నిమిషంలో చేయగలడు, ఉన్నది లేనట్టు లేనిదన్నట్టు. నా జీవితంలో 7 సంవత్సరాలు ఎదురు చూశాను నేను. ఏహో కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుతారు అన్నట్లుగా ఎదురు చూడటం ఎంతో కష్టమైనటువంటి పని, అన్నట్లు కంటే కష్టమైన పని. అలాగా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నా యొక్క సేవకుడు అప్పుడు నా ఆసక్తిని చూసి అసలు ఉద్యోగానికి పంపించింది అన్నారు. అసలు పోలీసు ఉద్యోగంలోకి వెళ్తే నీ సాక్ష్యం పోతుంది, నీవు ఖచ్చితంగా పాపంలో పడిపోతావు, భ్రష్టుడి అయిపోతావు, మరలా అదొక భయంకరమైనటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి వద్దు, నిన్ను నువ్వు సేవకు సమర్పించుకో అన్నట్టు. అని మా చిన్నాన్న గారి మీద, మా చిన్న మీద ప్రేరణ తెచ్చేవారు సార్ నన్ను, నాలో ఆసక్తిని చూసి. వాళ్ళు చెప్పేవారు, వాడు ఉద్యోగం కోసం మా దగ్గరికి వచ్చాడు సార్, వాడి మీద మాకు ఎలాంటి అథారిటీ లేదని చెప్పేసి. అలా నా జీవితంలో అయితే నేను ఎంత దేవుణ్ణిలో ఎదుగుతున్నప్పటికీ కూడా, వర్ధిల్తున్నప్పటికీ కూడా నాలో ఆసక్తి ఒకటే, ప్రభువా ఇంతగా నిన్ను స్తుతిస్తున్నాను, ఇంతగా నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను, నాకు సమాధానం కావాలి. అందరూ అడుగుతున్నారు ప్రభా, బిడ్డలందరూ అడుగుతున్నారు, మీ దేవుడు గొప్పవాడు అంటావు కదా, ఎన్నిసార్లు అలాగా నాతో వచ్చినందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి ప్రభా, నాకు మాత్రం మీరు ఉద్యోగం ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను యాకోబు వలె దేవునితో ఫైట్ చేస్తున్నాను. నన్ను దీవించు, నన్ను దీవించు ప్రభువ, నాకు ఒక ఉద్యోగం దయచేయమని చెప్పేసి ఈ పోరాటం దేవుడిలో కొనసాగుతూనే ఉంది. ఒక పక్క మా సేవకుడు నన్ను ఎలాగైనా సరే సేవకు అంకితం చేద్దామని చెప్పేసి ఆయన ప్రయత్నాలు, ఆయన బలమైన ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఆశ్చర్య రీతిగా 1995 ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా నేను ఉద్యోగం పొందడం జరిగింది దేవుని మహాకృపను బట్టి. 7 సంవత్సరాలు నా జీవితంలో అశాంతి, ఎక్కడికెళ్ళినా అసమాధానం, అందరూ అనేవారు దరిద్రుడు వీడు, ఎందుకు పనికిరాని వాడు, ఊహ ఊర్లు వెళ్దాం ముందు రాత రాళ్లు మోదం ఉంది అనేవారు. కానీ మా అమ్మగారు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, మా నాన్నగారు ఎంత దెబ్బలని కూడా అమ్మ ప్రార్థన చేసేది, అలా విడిచిపెట్టేసింది వాడు. అలాగా వాడు ఏజ్ అయిపోయినంత వరకు కూడా వాడు ఆ ప్రయత్నం తీసుకుంటాడని చెప్పేసి. అలాగే నన్ను ఎన్నో మాటలు, అవమానాలు అనమాట. ఇక్కడికి మా చిన్నమ్మ పాపం 7 సంవత్సరాలు వారి ఇంట్లోనే ఉన్నాను నేను. మా నాన్నగారు, మా చిన్న గారికి ఎప్పుడు మంచి మాటలు చెప్పింది నా గురించి. నన్ను ఏమని వస్తుంది, ఎక్కడ పని చేయరా, ఎప్పుడు ఏమనలేదు. 7 సంవత్సరాలు కూడా నేను ఖాళీగా కూర్చుని ఉన్న వారి ఇంట్లోని, ఎంతగానో ప్రేమించేది, ఎంతగానో ప్రార్థన చేసేది. అందరూ ఎవరింటికి వచ్చినా అమ్మ మా పెద్దోడు ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అమ్మని చెప్పేసి ఎంతగానో నన్ను ప్రేమించేది. చిన్న చిన్న తప్పులు చేసినా కూడా మా చిన్నాన్న గారికి తెలిస్తే ఒకవేళ ఇంటికి పంపించేస్తారేమని చెప్పేసి, నేను చెడ్డ పనులు చేసినప్పటికి కూడా ఒకవేళ ఏదైనా దురుసుగా మాట్లాడినా కూడా అవి మంచిగా మార్చి మా చిన్నాన్న గారికి చెప్పేది నా గురించి. అలాగే నా జీవితంలో నాకు ఇంకా దేవుడు మేలుచేడు అన్నంతకు వెళ్ళిపోయిన తరుణంలో దేవుడు నన్ను అద్భుత రీతిగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా నేను 1995 అక్టోబర్ 15 జాయిన్ అవడం జరిగింది. జరిగిన తర్వాత నా జీవితంలో మరి వివాహం తీసుకోవాలనుకున్నప్పుడు నేను ఏదో ఆర్డినరీగా తీసుకుందాము ఎవరినో ఒకరిని మా గ్రామంలో అనుకునేవాడిని. కానీ దేవుడు నాకు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి చక్కని భక్తి గల బిడ్డని, చాలా భక్తి పొరరాలు మంచిది, చిన్నప్పటి నుంచి దేవుని దయందును దేవుని భయభక్తుల్లో పెంచిన వాడి తల్లిదండ్రులు. మరి చాలా మంది తెలిసే ఉంటుంది, మా బావమర్ది గారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఎస్పీగా కొనసాగుతున్నారు, పేరు ఎం విల్సన్ బాబు, ఆయన విశాఖపట్నం గ్రేహ్యాండ్స్ లో డిఎస్పీగా ఉన్నారు. దేవుడు ఉన్నతమైనటువంటి బహుమానంగా నా జీవితంలోనికి ఒక మంచి బాధ్యను అనుగ్రహించారన్నమాట. తద్వారా మా జీవితం అలా కొనసాగుతుంది. ఎందుకు పనికిరాని నన్ను, దరిద్రుడైన నన్ను, దరిద్రులను అధికారులతో కూర్చొండబెట్టే దేవుడుగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించారు. అలాగున నా జీవితంలో ప్రభువుని తెలుసుకున్నాం కాబట్టి, చక్కని బాధ్య వచ్చింది కాబట్టి దేవుడు నా జీవితంలో, మేము మరి 2 బిడ్డలు కలిగి ఉన్నాము. పాప నాకు మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తుంది మచిలీపట్నంలో. మొన్ననే జూన్ 22న వివాహం జరిగింది. దేవుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎల్ 2018 గ్రూప్స్ బిలో సెలెక్ట్ అయిన వ్యక్తికి పెళ్లి చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా ప్రభు బిడ్డల్ని ఏ విధంగా పెంచాలి, వారికి సరైన మార్గం ఎలా చూపించాలి దేవుడు ద్వారా, మేము భార్యాభర్తలుగా మేము ఎంతగానో ప్రభుని తెలుసుకున్నప్పుడు, తర్వాత నాకు కుమారుడు కూడా ఉన్నాడు, బీటెక్ అయింది, హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ ఇద్దరు బిడ్డలు కూడా నాకు ఇచ్చినటువంటి కుటుంబం. నేను ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిని, అలాంటి నా జీవితంలోనికి ప్రభు వచ్చి ప్రభు నన్ను దర్శించి నా పాపాలన్నీ ఒప్పింపజేసి ఆయన రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి ఇకెన్నటికీ నీ పాపాలని జ్ఞాపకం తీసుకున్నని నన్ను దీవించి ఇద్దరు బిడ్డల్ని బహుమానంగా ఇచ్చి ఈరోజు నా చక్కగా ప్రభువును ఆరాధించడానికి ఆయనతో కలిసి జీవించడానికి ఎంతో మేలు చేశాడు. నా పాప జీవితం అలాగే అయిపోయిన తర్వాత ఆయన నేను యెహోవాను సర్వ శరీరులు నా యద్దకు, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఉండినా అని యిర్మీయా గ్రంథము 32:27 చెప్పబడినట్లు ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు. ఈ సృష్టిని ఆయన దేవుడు తన కోసం కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆయన కోసం, ఆయన గొప్పతనం కోసం. నక్షత్రాలను పేరు పెట్టి పిలిచే దేవుడు, సముద్రాన్ని అవధుల్ని దాటి రాకుండా అదుపు చేసే దేవుడు, సృష్టి అంతటి మీద గొప్ప అధికారం కలిగినటువంటి దేవుడు, అలా అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాలన్నీ ఆయన మీద భరించడం కోసం ఆయన మనిషి అవతారంలో ఈ లోకానికి వచ్చి సర్వ మానవుల్ని ప్రేమించి మన కోసం శిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడికి మనం నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మనకి దేవుడు సహాయం చేయాలంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలన్నీ పాటించే వారిగా ఉండాలి, అప్పుడే ప్రభు మనకి సహాయం చేస్తారు. ఆయన ఎంతకంటే ఒక పక్క ఒక సర్వశక్తిమంతుడు దేవుడు, ఒక ప్రక్క నేను తల్లి తన బిడ్డను మర్చిపోతుంది, కానీ నేను మిమ్మల్ని మరువును. ఒక చక్కనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయాదాక్షిణ్యుడు, కనికర సంపన్నుడు, ఇలాగ ఎన్నో పేర్లు మన దేవుడికి ఉన్నాయి. కాబట్టి నా జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చారు. దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, ఏదైనా అసమాధానంలో ఉన్నప్పుడు, అశాంతిలో ఉన్నప్పుడు, మనం అనుకున్న కార్యాలు జరిగినా జరగకపోయినా దేవుని ఎదుట యథార్థత కలిగి దేవుని ఎదుట నమ్మకంగా ఉండి ప్రభుని వెంబడించినట్లయితే తప్పనిసరిగా ఇహలోకంలో మనం ఉండటానికి మనకి ఏమైతే అవసరమై ఉన్నాయో అవి ఎప్పుడు దేవుడు మనకి సమకూరుస్తారు. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన సమస్తమును సమకూడి జరుగును అని వాక్యం రోమియో ప్రతిలో రాయబడినట్లు అది ఎప్పుడు ప్రభు మనకి ఆయన ఇవ్వడానికే చూస్తారు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం ప్రభువును వెంబడిస్తున్న మనము ఈ లోక ఆశీర్వాదాలకే కాకుండా దేవుడు మన కొరకు ఏదైతే పరలోకంలో మనకి ఒక ఇల్లు ఉందన్నారు ప్రభు, సదాకాలం మీరు నాతో పాటు ఉంటారన్నారు. కాబట్టి అలాంటి ప్రయాస అలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవునిలో ఈ లోకంలో వెంబడిస్తూ మనం కన్ను మూసిన తర్వాత ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ లోకంలో ఉన్నప్పుడే మనం మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, నా జీవితంలో ఈ చిన్న ఉద్యోగం చేస్తూ నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను, నా వారిని అందరితో కూడా వెంబడిస్తూ ఎవరిని విడిచిపెట్టకుండా ముందుకు సాగుతూ ఎన్నో ఉపద్రవాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, మంచి కార్యములు ఎన్నో ఎదుర్కోవటానికి దేవుడు శక్తినిచ్చి నడిపిస్తున్నారు. అనుకోకుండా ఈ SFJ లోకి నన్ను ఇన్వైట్ చేసినటువంటి సహోదరులు మన నరేష్ బ్రదర్ ఒక 4 రోజుల క్రితం నాకు ఫోన్ టచ్ లోకి వచ్చారు. ఎవరో ఏంటి నడకుండగానే నేను దేవుడి మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నేను ఈ యొక్క SFJ పరిచర్యలో వాక్యం వినడానికి దేవుడు కృప చూపించారు. కాబట్టి మన జీవితంలో నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, ఆయన మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు
తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రార్థన ద్వారా మనము రక్షణ పొందుతాం, ప్రార్థన ద్వారానే శాంతి పొందుతాం, ప్రార్థన ద్వారానే దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం, ప్రార్థన ద్వారానే స్వస్థత పొందుకుంటాము, ప్రార్థన ద్వారానే శోధనలు జయించుకుంటాం, ప్రార్థన ద్వారానే పరలోకానికి వెళ్తాం మనం. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు కదా ప్రభు. అలాగిన నా జీవితంలో దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అసమాధానం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. దేవుడిని గట్టిగా పట్టుకోవాలి, వెంబడించాలి. ఆయన ఒకటే చూస్తాడు మన హృదయంలో, పాపం 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 అంటే మన ప్రభుకి చాలా అసహ్యం అనమాట. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఎంతగా ప్రేమిస్తాడంటే నీవు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ప్రభు చాలా ఆనందపడిపోతాడు, ఎంత ఇష్టపడిపోతాడంటే మనల్ని చక్కగా. మనకి ఏది కావాలంటే అది, నీకు శక్తి కావాలన్నా, బలము కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, శాంతి సమాధానాలు స్వస్థతలు కావాలన్నా దేవుడు అనుగ్రహిస్తారన్నమాట. కాబట్టి మన జీవితంలో దేవుని వెంబడిస్తున్న మనము తప్పనిసరిగా పాపాన్ని విడిచిపెట్టి చెడుతనాన్ని విసర్జించి మనం ఎప్పటికప్పుడే నూతన శక్తి, నూతన స్వభావం, పాతవి గతించిపోయినట్లుగా ఆ నవీన స్వభావాన్ని ధరించుకుని మనము ప్రభుని వెంబడిస్తే, ప్రభుతో నిత్యము కొనసాగితే. ఈ పరిచర్య నేను గతంలో ఒక 1 ఇయర్ క్రితమే నేను ఇందులోని యాడ్ అయ్యాను, కానీ నేను ఎప్పుడు ఈ వాక్యాలు వినలేదు. మొన్న 1 నెల రోజుల క్రితమే నేను ఇందులోకి వచ్చాను. ఇక్కడ రాజమండ్రి జాన్ వెదీ గారి మందిరానికి వెళ్తుంటాం మేము 5 సంవత్సరాల మట్టి నుంచి. కాకపోతే ఒకసారి మా బావగారితో డిస్కస్ చేసాం ఇద్దరమని, మహేశ్వర దైవజనులు ఎస్ఎఫ్జే పరిచర్యలో గొప్ప సేవ చేస్తున్నారని చెప్పుకున్నాం మేము. కానీ ఈ పరిచర్య చూస్తున్నప్పుడు ఎంత క్రమశిక్షణ, దేవుడు ఏదైతే దైవజనుడు ఆలోచన ఉన్నదో వాటన్నిటిని ప్రభు ఆలకిస్తున్నాడు. గొప్ప శిక్షణ, ఇది ఒక రక్షణ సైన్యము లాగా దేవుడు దినదినము అభివృద్ధి పరుస్తున్నారు ఎంతో క్రమశిక్షణతో చక్కగా. ఆ వాక్యం వింటున్నప్పుడు ఇహలోకమైనటువంటి మనకి ఆశీర్వాదాలు కాకుండా మనం మన జీవితంలో అనేక మందిని ప్రభావితం చేసినట్లు కానీ, అనేక మందికి మేలుకరంగా చక్కగా మన హృదయాన్ని భద్రపరుచుకుని ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవునికి మనము ఎల్లప్పుడూ మెలకుగొండి ప్రార్థన చేసుకుని సమస్తము దేవుని ఎదుట మన పాపాలను విడిచిపెట్టి ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి నిత్యము మనం దేవుని వెంబడించినట్లయితే ఇహలోకంలోనే కాకుండా పరలోకంలో మనకి ఆ భాగ్యాన్ని పొందే అవకాశం వస్తుంది. కాబట్టి నా జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప మేలు ప్రభు మనం మీ అందరి జీవితంలో చేయాలని, మన బిడ్డలకి మనము తల్లిదండ్రులుగా చాలా జాగ్రత్తగా ఉండాలి, మన బిడ్డలకు సరైనటువంటి మార్గాన్ని చూపించాలి, తద్వారా వారి రక్షణలోకి వచ్చి మన దేశానికి రేపు దేవుని బిడ్డలే అవసరమై ఉన్నదన్నమాట. లోకం బాగా చెడిపోయింది కదా, నేను ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నాను, మద్యము అల్లరి పుట్టించును, దాన్ని వశమైన వాళ్ళందరూ సర్వనాశనం అవుతారని వాక్యం చెప్పినట్లుగా ఈ దినం ఈ దినాల్లో చాలా మంది మద్యాన్ని కలవాటు పడిపోయి మద్యం మద్యం ఇప్పుడు ఇప్పుడు విస్తారంగా అపవాది ఎక్కడికి నడిపిస్తున్నాడంటే మద్యానికి నడిపిస్తున్నాడు. 15 సంవత్సరాల వయసు ఉన్నది మొదలుకొని ఇంకా పైన ఎంతైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ మద్యాన్ని. నా డిపార్ట్మెంట్ లో కూడా మేము అప్పట్లో 320 మంది ఒక్కొక్క బట్టలకి శిక్షణ పొందాం. ఇప్పుడు నాతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు కేవలం మద్యం వల్లే, మద్యం వల్లే. ఈ మద్యానికి బానిస అయిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చాలా మంది, నిన్న ఒక 1 నెల రోజుల క్రితం మా దగ్గర ఒక కానిస్టేబుల్, అలాగా ప్రతి నెల ఒక కానిస్టేబుల్, చాలా మంది 1995 బ్యాచ్ కానిస్టేబుల్ ఎక్సైజ్ లో ఉన్న కానిస్టేబుల్ ముఖ్యంగా చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కారణం మద్యం, మద్యం అల్లరి పుట్టించడమే కాకుండా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి మన అందరం కలిసి ఈ యొక్క మద్యం, ఈ మద్యం అనే బంధకం నుంచి విడిపించబడాలి అందరూ కూడాని. దేవుని ఎదుటికి రావాలి, సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారు, ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అన్నట్లుగా మనం మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా ఒక్కొక్కరిని పట్టుకుని రక్షించాలని నా ఆశ. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక పల్లవి పాడి దేవుణ్ణి మహిమపరచాలనుకుంటున్నాను.
శ్రమలలు సిలువలు నీరూపు నలిగినదా, శ్రమలలు సిలువలు నీరూపు నలిగినదా, శిలనైనా నన్ను నీవలి మాచుటక శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలి కదా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలి కదా. ఇది నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది మీ రూపము నాలో రూపించుటక, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక.
దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో మన హృదయము ఒక తోట, అది ఒక మనోహరమైనటువంటి వనము. ఆ వనానికి తోటమాలి మన యేసయ్య. ఎవరైనా దొంగలు బలమైనటువంటి పాడు చేసే ఏ శక్తి అయినా కూడా ఆ మనోహరమైన వనంలోనికి ప్రవేశిస్తే దేవుడే తన ఖడ్గం చేత హతం చేసి మనం ఫలించేటట్లుగా, మనం వర్ధిల్లేటట్లు, మనం ఆశీర్వదించబడలోగిన ఆయనే మన తోటమాలిగా ఉంటూ దొంగల్ని హతం చేయడానికి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకి వాగ్దానం చేశాడు. మనందరము ఎక్కడ మనం వాక్యం విన్నా ఈ సంవత్సరము ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. నా జీవితంలో 21లో 2 సార్లు కరోనా వచ్చింది. దేవుడు నన్ను ఎందుకు ఇంతగా ప్రేమించి నన్ను ఆయన రూపంలోనికి మారుస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. లేకపోతే నేను మొన్న చనిపోయి ఉండేవాడిని. ఎస్ఎఫ్జీ పరిచర్యలో కేవీ రెడ్డి అనే వ్యక్తి ఉండేవాడే కాదు, మీ అందరితోటి పాలు భాగస్థులు అయ్యి ఉండేవాడే కాదు. అంటే దేవుడి సంకల్పం ఉన్నది మన ఎడల, తప్పనిసరిగా మన హృదయాన్ని ఫలింపజేస్తారు. మనం పట్టుదలతో ప్రభుని వెంబడిద్దాం. ఆయనే మనల్ని ఈ నూతన సంవత్సరం, ఈ సంవత్సరం అంతా కూడా ఆయనే తోటమాలి, ఆయనే తోటమాలి. ఆ తోటలోకి ఎవరూ రాకూడదు, ఎందుకంటే ఏసైతో మనందరము సమాధానం పడ్డాం. నేను కూడా సమాధానం పడ్డాను, ప్రభువా నా తోటలో నా తోటమాలి నీవేనయ్యా. నీవు గనక ఈ హృదయాన్ని కాపాడలేకపోతే నేను కాపాడుకోలేను ప్రభువా. కాబట్టి మన నోరుని చాలా అదుపులో పెట్టుకుని దాంట్లోంచి మన నోరు తెరిస్తే దేవుడు దాన్ని నింపుతాడు తన వాక్యం ద్వారానే. ఆ వాక్యం ద్వారానే మనం జీవించాలి, తద్వారానే మనం వర్ధిల్లుతాము, మన బిడ్డలు వర్ధిల్లుతారు. ఈ లోకంలో ఒక గొప్ప దేవునికి మాదిరికరంగా మన ఆఫీసులో, మన చుట్టుపక్కల, మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో క్రైస్తవులు దేవుని బిడ్డలు అంటే ఒక మాదిరికరమైనటువంటి బిడ్డలుగా ఉండాలని, తప్పనిసరిగా దేవుడు మన అందరినీ ఈ సంవత్సరం ఫలింప చేయాలని చెప్పేసి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాను. భారంతో మీరు కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది బిడ్డలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, మరలా మరలా చెప్తున్నాను, ఈ రోజు నేను ఒక లిస్టు పెడతాను మీకు, చాలా కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో భర్తలు లేరు మా డిపార్ట్మెంట్ లోని. ఆల్రెడీ కారుణ్య ఉద్యోగాలు మొదలైపోయాయి. చాలా విచారం అనమాట. తన బిడ్డలు 10th లో ఇంటర్మీడియట్ పాస్ అయినప్పటికే ఉద్యోగాలు కొంత తండ్రి కోల్పోతే ఆ బిడ్డలు ఉద్యోగంలోకి వచ్చేసారు చిన్న వయసులోనే. పాపం చిన్న వయసులోనే. అంత మాత్రమే కాదు, ఈ యొక్క భయంకరమైనటువంటి త్రాగుడికి దేవుడు విడిపించలాగిన, అలాగే ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నేను అనేక సార్లు కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు నన్ను, నేను ఎల్లగొంటాం ఇష్టం ఆయనకి. ఎందుకంటే 7 సంవత్సరాలు ఆయన పాదాల మీద పడి ఏడ్చి ఆయన దగ్గర ఆ పోరాడి ఆశీర్వదించబడిన నేను ఎప్పుడు తప్పు చేసినా దేవుడు నన్ను ఒక పరీక్ష పెడుతుంటాడు. చిన్న మిస్టేక్ జరిగినా అలాగా లంచం తీసుకోకుండా దేవుడు అదుపు చేశాడు నన్ను. దేవుడు ఆ తీసుకుంటున్నప్పుడు కాలిపోయి బూడిదైపోయింది. అప్పుడు దాకా నా బిడ్డలు ఆరోగ్యంగా ఉండేవారు, అది వచ్చినప్పటికే లేనిపోయిన రోగాలు. అలాగా కొన్నిసార్లు నా జీవితంలోని ప్రభుని మరలా దర్శించి అనుభవంలోనికి వచ్చేసినప్పుడు ప్రభువు నన్ను ఇలా ఉంటాం ఇష్టం నువ్వు, నా నీ హృదయంలో నేను తప్ప వేరే చోట ఉండకూడదు, నీ బ్రతుకేంటి ఒకప్పుడు, ఒకప్పుడు నీ బ్రతుకు నా పాదాల దగ్గర కూర్చుని నేను ఇలా ఉంటాను ప్రభు, నీ కొరకు నమ్మకంగా ఉంటాను, నా జీవితాంతము నీ సేవే చేస్తాను, నీ ద్వారానే ఉంటాను. ఎప్పుడైనా మాట తప్పితే ప్రభు, మనం ఎప్పుడైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, మీరు ఎప్పుడైనా తప్పు చేస్తే మన ప్రభు చాలా బాధపడతారు. తద్వారా మనకు వచ్చిన బ్లెస్సింగ్స్ అన్ని పోతుంటాయి. ఎప్పుడైతే నువ్వు నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించకుండా, ప్రభువుని గురించి ఆలోచించకుండా అందులోంచి బయటికి వెళ్ళిపోతావో అప్పుడు నీ బ్లెస్సింగ్స్ పోతుంటాయి. ఒకసారి బ్లెస్సింగ్స్ పోతే మరలా దేవుడు, మరలా నేను తిరిగి కోల్పోయినవన్నీ పొందుటకు చాలా సమయం పడుతుంది. నేను 7 సంవత్సరాలు చూసినట్లు కానీ అప్పుడు ఏడవాలి మనం, ప్రభు ఇది ఒకప్పుడు నాకు నాకు ఉండవలసిందే, ఇది ఈ ఆస్తి నాకు ఉండవలసిందే, ఈ వైభాగం నాకు ఉండవలసిందే, నేను నీలో గొప్ప ఉన్నతమైన వాడిగా ఉండవలసిందే. కానీ ఇప్పుడు కన్నీరు కారిస్తే పరిస్థితులు, దేవుడు కూడా ఏం చేయలేడు, ప్రభు కూడా ఏం చేయలేడు. దేవుడు క్షమిస్తున్నాడు కదా, అని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు కదా, ఆయన ఎన్నిసార్లు క్షమిస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా పర్వాలేదు, మనం ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు అనుకుంటే అది మన జీవితానికి చాలా నష్టం తెచ్చి పెడతాది. దేవుని బిడ్డలారా, మీరందరూ తల్లిదండ్రులుగా ఒకవేళ బిడ్డలు, వారి కొరకు ప్రార్థించండి, ప్రయోజకులుగా తీర్చిదిద్దుదాం. వారి సమాజానికి, ఈ దేశానికి ఎంతో ఉపయోగకరం. అలాంటి బిడ్డల్ని దేవుడు లేపాలని ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా ఇంకెప్పుడు కూడా ఈ గత సంవత్సరాల్లో ఏమైనా కానివ్వండి, ఈ సంవత్సరం మాత్రం నీ తోటమాలి సర్వశక్తిమంతుడును నేను, నీకు ఎక్కడికి వెళ్ళినా జయమిస్తాడు ప్రభు. కష్టాలు వస్తాయి మన జీవితంలోని, వ్యాధులు వస్తాయి, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇరుకు ఇబ్బంది వస్తుంది, అయినప్పటికీ ప్రభు కొరకు ఓపికతో ఎదురు చూస్తే మన బ్రతుకులు చాలా ధన్యకరం. నిజంగానే మనం భాగ్యవంతులం అవుతాం, ధన్యులం అవుతాం, దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉంటాం. ఎప్పుడు అంటే మన పూర్వీకులు ఎంత గొప్పవారైనప్పటికీ వారు దేవుని చూసినప్పటికీ మనం చూడకుండా నమ్మం కాబట్టి మనం గొప్పవారమే. నిజంగానే మనం ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకుంటూ దేవుడిలో ముందుకు సాగిపోవాలని చెప్పేసి ఈ సంవత్సరంలో ఈ ఎస్ఆర్జే పరిచర్య 2 రాష్ట్రాల్లో బహు విస్తారంగా దేవుడు పల్లింపచేయాలని మనసారా కోరుకుంటూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.